గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. మనం ఈ దినములలో ప్రకటన గ్రంథంలో 7 సంఘములకు రాయబడినటువంటి ఆ యొక్క సమాచారమును గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కొన్ని సంఘములకు రాయబడినటువంటి ఆ యొక్క సమాచారమును మనం ఆల్రెడీ ధ్యానించాము. ఈ దినమందు సార్దిస్ సంఘమునకు రాయబడినటువంటి సమాచారం గురించి ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడవైన తండ్రి, కృపగలిగిన దేవా, మేము ధ్యానించేటువంటి ఈ యొక్క వాక్యము మా హృదయములకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఆ దినములలో నీ సేవకుడైనటువంటి యోహాను ద్వారా నీ మర్మములను, నీ యొక్క వాక్కును, నీవు చెప్పవలసినటువంటి జాగ్రత్తలను ఆ సంఘములకు తెలియజేసినావు, హెచ్చరించినావు. అదేవిధంగా ఈ దినములలో సహితము మేము జాగ్రత్త పడవలసిన విషయాలున్నవి, హెచ్చరింపబడవలసినటువంటి విషయాలున్నవి, మమ్మలను మేము సరిచేసుకునవలసినటువంటి విషయములు ఉన్నవి. ఈ విషయములన్నింటిలో ప్రభువా, ఆ దినమందు చెప్పబడినటువంటి ఆ యొక్క వాక్యమును మేము ధ్యానించుచుండగా మా యొక్క వ్యక్తిగత హృదయములకును, మా సంఘములకును, మా సమాజమునకును మేము దీనిని అప్లై చేసుకుని మా యొక్క పరిస్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపపడి మమ్మలను మేము మీరు చెప్పిన విధంగా సరిచేసుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామం మందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3:1-6 వరకు మనం చూచినట్లయితే, ఈ సార్దిస్ సంఘములో ఉన్నటువంటి దూతకు వ్రాయమని చెప్పబడినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును, ఏమనగా జీవించుతున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగురూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసునందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు, గతములోలాగానే క్రీస్తు ప్రభువు తన శిష్యుడైనటువంటి యోహానుకు తెలియజేస్తూ సంఘములకు రాయమని చెప్తున్నటువంటి ఈ విషయములను చెప్తూ, మొదటగా ఆయనను పరిచయం చేసుకుంటూ అనేటువంటిది ప్రతి సంఘం విషయంలో మనం చూస్తూ వస్తున్నాము ఇప్పటి వరకు. అదేవిధంగా ఈ సార్దిస్ సంఘమునకు సహితము ఆయన తనను పరిచయం చేసుకుంటూ ఏమని చెప్తున్నాడంటే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా అని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన చేయలేనటువంటి విషయం ఏదీ లేదని, ఇదంతా కూడాను మనము ప్రతి సంగమునకు వ్రాయబడినటువంటి ఆ యొక్క సమాచారం విషయంలో చూస్తూ వస్తూ ఉన్నాము. ఆయనకు అనేకమైనటువంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆయనకు మనం ఆపాదించగలిగినటువంటివి, ఆయన శక్తి గురించి, ఆయన సామర్థ్యమును గురించి మనం చెప్పగలిగిన విషయములు అనేకములు ఉన్నవి. ఆయన అన్ని విషయములు ప్రతి ఒక్కరితోనూ చెప్పట్లేదు, కానీ ఆయనకున్నటువంటి ఆ యొక్క లక్షణములు, ఆ అట్రిబ్యూట్స్ అనేటువంటివి ఒక్కొక్క సంఘమునకు ఒక్కో రకంగా చెప్తూ వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా పరిచయం చేసుకొని మొట్టమొదటగా ఆయన చెప్తున్నటువంటి యొక్క విషయములలో 2 భాగములున్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే ఓవరాల్ పరిస్థితి అనేటువంటిది, అందరికీ ఎక్కువ మందికి సంబంధించినటువంటి పరిస్థితి. 2వది ఏంటంటే అతి కొద్ది మంది లేక కొద్దిమంది ఆ సంఘములో ఉన్నటువంటి వారు వారికి సంబంధించినటువంటి పరిస్థితి. ఈ రెండు పరిస్థితులను రెండు గ్రూప్స్గా ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా చెప్తున్నటువంటి ఈ యొక్క ఓవరాల్ సిట్యుయేషన్ అనేటువంటిది, సంఘము యొక్క ఓవరాల్ సిట్యుయేషన్ అనేటువంటిది ఎలా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, అది ఏ విధంగా ఉండవలసినది, దానిని గురించి ఇప్పుడు తీసుకునవలసినటువంటి జాగ్రత్త ఏమిటి, ఒకవేళ అలా జాగ్రత్త తీసుకునకపోయినట్లయితే జరగనై ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటి విషయాల్ని చెప్తూ మొదటి ఆయన సంఘం యొక్క ఓవరాల్ సిట్యుయేషన్ గురించి చెప్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని చెప్తూ ఉన్నాడు. మొదటగా నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. దేవుడు సమస్తము ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, దేవుడు చూశాడా, దేవుడు ఒకవేళ చూస్తూ ఉన్నట్లయితే జరుగుతున్న వాటిని ఈ విధంగా జరగనిస్తూ ఉంటాడా, ఆయన లేడేమోలే అనేటువంటి ఆ యొక్క అభిప్రాయంలోనికి చాలాసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం. వ్యక్తిగతంగా ఆ విధమైనటువంటి అభిప్రాయంలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాం, సంఘములుగా ఆ విధమైనటువంటి అభిప్రాయంలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాం, సమాజములుగా సహితము ఆ విధమైన అభిప్రాయంలోనికి వెళ్ళేటువంటి వారంగా అనేక మార్లు మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నప్పుడు దేవుడే గనక ఉన్నట్లయితే ఈ యొక్క అన్యాయాన్ని, అక్రమమును ఎలా జరుగునిస్తూ అలా చూస్తూ ఊరుకుంటాడు. దీనులైనటువంటి వారు, పేదలైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు బాధపడుతూ ఉంటే దేవుడే గనక ఉన్నట్లయితే వారు అదే విధంగా బాధపడనిస్తాడా? అవినీతిమంతులైనటువంటి వారు ఫ్లరీష్ అయ్యేటువంటి విధంగా, వారు ఆశీర్వదింపబడేటువంటి విధంగా దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడా అనేటువంటి అభిప్రాయములు, అనుమానములు, ప్రశ్నలు అనేక సార్లు మన మనసులో ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే తమ ఇష్టానుసారంగా దైవ భయము లేకుండగా తమ ఇష్టం వచ్చినట్లుగా జరిగించుకునేటువంటి వారు ఈ లోకములో అభివృద్ధి చెందటం చూసినప్పుడు మనము ఒక్కొక్కసారి నిరాశ చెందేటువంటి వారంగా సైతం ఉంటూ ఉంటాము. దేవుణ్ణి ఎరిగినందువలన కదా మేము ఇటువంటి పత్యం చేయవలసి వస్తున్నది. మేము మా ఇష్టానుసారంగా ఇతరుల వలె ఉండలేనటువంటి పరిస్థితిలో ఉండటం వలన మేము అన్ని విషయంలోనూ బాధపడవలసి వస్తున్నది. మేము కూడా ఎందుకు అలా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయములు చాలామందికి రావచ్చు. కొంతమందికి ఆ యొక్క అభిప్రాయం వచ్చినప్పుడు దానికి తల యొగ్గేటువంటి వారుగాను వెనుకకు తిరిగి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండి ఉండవచ్చు. ఇంకొంతమందికి కొంత తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వారేం చేస్తారంటే, ఏమండి సిలువు మీద ఉన్నటువంటి దొంగ చివరి క్షణంలో దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను క్షమించు అన్నాడు. అతను దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు మనం కూడా అలాగే చేయొచ్చు కదండి. మనం చేసేయన్నీ చేసేయచ్చు, మనం బ్రతికేదంతా బ్రతకొచ్చు, ఈ లోకంలో ఇతరుల వలె అనుభవించేదంతా అనుభవించవచ్చు, చివరిలో చనిపోబోయే ముందు మనం కూడాను దేవా నన్ను క్షమించు అనే మాట చెప్పి మనం కూడా పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదండి అని ఈ రకంగా ఆశించేటువంటి వారు, తలంచేటువంటి వారు, చేసేటువంటి వారు మరికొంతమంది ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను సాతానుడు మనలను చెరపట్టేందుకు, మనలను లోపరుచుకుని వశపరుచుకునేందుకు మన హృదయములలో, మన మనసులలో పెట్టేటువంటి ఆలోచనలై ఉన్నవి. అయితే మనం గమనించవలసినటువంటిది, గ్రహించవలసినటువంటిది ఏమిటంటే, దేవుడు మనము ఏ పని చేసినప్పటికీ దానిని లెక్కలోనికి తీసుకునేటువంటి వాడై ఉన్నాడు. నీవు ఏ పని చేసినప్పటికీ, అది మంచిదైనప్పటికీ, చెడ్డదైనప్పటికీ, ప్రతి దానికిని నీకు తగిన ప్రతిఫలమును ఆయన అనుగ్రహించనై ఉన్నాడు. అయితే నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నిజముగా నీ పరిస్థితిని గ్రహించుకుని పశ్చాత్తాపపడినటువంటి వాడవై ఆయన సిలువు మీద తన కుమారుని శిక్షించి ఆయన యొక్క రక్తమును బలియాగముగా అర్పించినాడని నీవు నమ్మినటువంటి వాడివైనట్లయితే నీ పాపములను క్షమిస్తాడు. అయితే నువ్వు చేసేటువంటి పనులకు శిక్ష మాత్రం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. అంటే క్షమించుట అనేటువంటిది దేని విషయంలో నీకు వర్తిస్తూ ఉన్నదంటే, నీవు ఎల్లకాలము నరకాగ్నిలో పడి అక్కడ స్పెండ్ చేయాల్సినటువంటి ఆ యొక్క శిక్ష నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. అయితే దేవుడు నీతిమంతుడు కూడా అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు అయినట్లయితే నువ్వు తప్పు చేసినప్పుడే నిన్ను శిక్షించేటువంటి వాడై ఉండవలసి ఉన్నది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించేటువంటి వారు గాను గమనించేటువంటి వారు గాను ఉండరు. ఇక్కడ ఆ సంఘాన్ని గురించి ఏమని చెప్తున్నాడంటే, జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని చెప్తున్నాడు. ఈ యొక్క మాటను మనం విన్నప్పుడు ఇది చాలా భయంకరంగా ఉన్నదేంటి అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది లాంగ్ టర్మ్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా కాలంగా కాయలాగా పడి ఉంటారు. వారికి చేయవలసినదంతా కూడాను ఈ ట్యూబుల ద్వారాను వాటి ద్వారాను వీటి ద్వారాను ఆర్టిఫిషియల్గా చేయవలసి ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది ఏమో పంప్ చేయటానికి బయట పంపింగ్ మెషిన్స్ ఉంటాయి. శరీరం కావలసినటువంటి ఆహారం ఇవ్వటానికి ట్యూబ్ ద్వారా ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటివన్నీ కూడాను ఈ విధంగానే. ఊరికిన పేషెంట్ మాత్రం అక్కడ బెడ్ మీద పడుకొని ఉంటాడు. బ్రెయిన్ డెడ్ ఇంకా కాలేదు. అయితే మిగిలినటువంటి మేజర్ ఫంక్షన్స్ అన్నీ కూడాను ఆగిపోయినాయి. అన్నీ కూడాను ఆర్టిఫిషియల్గా చేస్తూ ఉంటారు. ఈ విధంగా లాంగ్ టర్మ్ పేషెంట్స్గా ఉన్నటువంటి వారు, అంటే కొన్ని నెలల పాటు లేకపోతే కొన్ని సంవత్సరముల పాటు ఇలా ఉంటూ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులను కనుక మనము ఏమండి ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని అడిగినట్లయితే, ఏముందండి ఏమీ లేదండి, ఇంకా ఏంటంటే ఊరికినే మనిషి ఉన్నారనేటువంటి దీనికోసమే మనం ఏదో ఆ ట్యూబుల మీద అలా పెట్టి ఉంచామండి అంతే తప్ప ఏమీ లేదండి, ఆ ట్యూబ్ కనుక తీసినట్టయితే ఇంకేమీ లేదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఆ పరిస్థితిలో ఉన్నదనమాట ఇక్కడ క్రీస్తు ప్రభువు ఆ సంఘమును గురించి చెప్తున్నటువంటి ఆత్మీయ పరిస్థితి అనేటువంటిది. ఆయన ఏమని చెప్తున్నాడంటే, పేరు మాత్రమే నువ్వు ఉన్నావయ్యా, బతుకున్నావు అనేటువంటి పేరు, కానీ నువ్వు చచ్చిపోయినటువంటి వాడివే. ఎందుకంటే నీ యొద్ద దేవుడు ఆశించేటువంటి ఆ క్రియలు ఏం కనపడలేదు. బ్రతికున్నటువంటి మనిషి ఏమైతే చేయవలసి ఉన్నదో తన మీద తాను ఆధారపడేటువంటి వాడుగా మొట్టమొదటి ఉండాలి బ్రతికున్నటువంటి మనిషి. ఒకవేళ ఆ విధంగా ఆధారపడిపోయినప్పటికీ, ఇతరుల మీద ఆధారపడుతున్నప్పటికీ తాను తనంతట చేయగలిగినటువంటి కొన్ని విషయములు ఉంటూ ఉంటాయి. అవి నీ దగ్గర ఏమీ కనపట్టలేదు. కాబట్టి నువ్వు కేవలము పేరుకు మాత్రమే ఉన్నావు తప్ప నీవు చచ్చినటువంటి వాడవే అని ఇక్కడ సంఘమును గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇది ఆయన చెప్తున్నటువంటి ఓవరాల్ సిట్యుయేషను, ఆ సంఘమునకు సంబంధించినటువంటి ఓవరాల్ సిట్యుయేషన్ గురించి చెప్తూ ఉన్నాడు. మనల్ని మనం ఈ దినముల్లో పరీక్షించుకున్నప్పుడు మన సంఘములు అనేటువంటివి ఎలా ఉన్నవి. సంఘములకు మనం వెళ్ళినట్లయితే, ఏమండి పాస్టర్ గారు ఎలా ఉన్నది సంఘము అని అడిగినట్లయితే, చాలా సార్లు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రభు దేవుళ్ళ బాగానే ఉన్నది బ్రదర్ అని చెప్తూ ఉంటారు. కానీ వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి సమస్యలను గురించి ఆ సంఘంలో ఉన్నటువంటి ఇతర సభ్యులు చెప్తూ ఉన్నట్లయితే మనము ఒక విధంగా ముక్కును వేలేసుకోవలసిందే. ఎందుకంటే అక్కడ ఉండవలసినటువంటి ఆ పరిస్థితి అనేటువంటిది ఉండట్లేదు. క్రీస్తు యొక్క సంఘం అనేటువంటిది అది ఆయన వధువునకు పోల్చబడినటువంటిది. అయితే మనము సంఘంగా పిలుచుకునేటువంటి ప్రతి సంఘము దేవుని యొక్క వధువు అని కాదు దాని అర్థము. అయితే సార్వత్రిక సంఘం అనేటువంటిది ప్రతి సంఘములోనూ ఆయనకు భయపడుతూ ఆయన యొక్క మాటను లక్ష్య పెట్టేటువంటి వారితో కూడినటువంటి సంఘం అనేటువంటిది అది సార్వత్రిక సంఘం. అది క్రీస్తు ప్రభువునకు వధువుగా పోల్చబడినటువంటి సంఘముగా ఉంటున్నది. అయితే మనము చూసేటువంటి ఈ యొక్క సంఘములు, మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క సంఘములు, పలానా సంఘము, పలానా సంఘము, పలానా సంఘమునకు సంబంధించిన పలానా ఊర్లో బ్రాంచి, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అంటే ఐడెంటిఫై చేసుకునేందుకు. ఈ సంఘములలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటున్నదంటే, ఇక్కడ సార్థి సంఘంతో దేవుడు ఏమైతే చెప్తా ఉన్నాడో అదే విధమైన పరిస్థితిలో ఉంటున్నది. పేరుకు మాత్రమే సంఘము, బ్రతికున్నావన్న పేరు మాత్రమే, దేవుని నామాన్న కూడుతున్నారు అనేటువంటి ఆ యొక్క పేరు మాత్రమే అక్కడ ఉంటున్నది. సంఘము నాకు వచ్చేటువంటి వారు ఇంతమంది ఉంటున్నారండి, వారానికి ఇన్ని కూటములు జరుగుతాయండి, ఉపవాస ప్రార్థన జరుగుతుందండి, ఎంతమంది వస్తూ ఉంటారండి, ఇలాంటివన్నీ మనం స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటాము. ఒక్కోసారి ఆ యొక్క సంఘం అనేటువంటిది కూడేందుకు, అంటే ఆ సంఘంలోని సభ్యులు కూడేందుకు ఉన్నటువంటి యొక్క ఆలయమును గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది ఎంత పెద్దగా ఉన్నట్లయితే, ఎంత ప్రాచీనమైనదైనట్లయితే, దానిని బట్టి మనము అంత పెద్ద సంఘమని అంత ప్రాముఖ్యమైన సంఘమని మనం ఆలోచించేటువంటి స్థితిలో ఉంటూ ఉంటాము సాధారణంగా. కానీ దేవుడు మన యొక్క భవనములను ఆలయములను వీటిని చూసేటువంటి వాడు కాడు, కానీ మన హృదయ పరిస్థితిని చూసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నచ్చేటువంటి పరిస్థితి, మెచ్చేటువంటి పరిస్థితి ఆయన సంఘము నుండి ఏమైతే ఆశిస్తున్నాడో, సంఘ సభ్యుల నుండి ఏమైతే ఆశిస్తున్నాడో, ఆ పరిస్థితి అనేటువంటిది అక్కడ ఉన్నదా లేదా అనేటువంటిది మాత్రమే ఆయన చూస్తాడంతే తప్ప, ఎంత పెద్ద భవనాలున్నాయి, ఎంతమంది ఒకేసారి కూర్చుని ఆరాధించవచ్చు, ఇది లొకేషన్ ఎక్కడ ఉన్నది, దీనికి ఎంతమంది వస్తారు, దీనికి చందా ఎంత వస్తుంది, ఇవన్నీ దేవునికి అనవసరమైనటువంటి విషయాలు. ఈ దినములలో సంఘముల పరిస్థితి నానాటికి అడుగంటిపోతూ ఉన్నది. ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటరిగా, అంటే దినదినము నేను ప్రార్థన చేసుకునే సమయంలో, నేను పుట్టి పెరిగినటువంటి ఆ యొక్క ఊరుకు అనేక మంది మిషనరీలు వచ్చారు. వారు అక్కడికి వచ్చి తాము చేసినటువంటి సేవ చేసి దాన్ని ముగించినటువంటి వారే కొందరు అక్కడే పాతి పెట్టబడ్డారు. వారి సేవను గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, వారు ఎక్కడో ఇంగ్లాండ్ నుండో ఇంకెక్కడో మరో దేశం నుండో వచ్చినటువంటి వారు గారు. వారు ఇక్కడ కొంత అవసరత ఉన్నది అని ఎరిగినటువంటి వారై వారు మరి ఎలా తెలుసుకున్నారో మనకైతే తెలియదు ఆ దినాల్లో. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి వారై తమకున్నటువంటి సుఖ సౌఖ్యములన్నిటినీ విడిచిపెట్టివేసి, వారికి ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి తాము ఎరుగినటువంటి దేశమునకును, ఎరుగునటువంటి మాలుమూల ప్రదేశమునకును వెళ్ళి అక్కడ వారు నిలచి వారి మధ్య నివసించి వారి భాషను నేర్చుకుని అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు నేర్పించి విద్యాబుద్ధులు చెప్పించి వారిని తమ కాళ్ల మీద తాము నిలబడగలిగిన వారినిగా చేసి కుటుంబీకులనిగా చేసి ఈ విధమైనటువంటి పరిచర్య ఆ దినములలో వారెంతో మంది చేశారు. నేను పుట్టి పెరిగినటువంటి యొక్క టౌన్కు వెళ్ళినట్లయితే అక్కడ బరెల్ గ్రౌండ్కి జనరల్గా వెళుతూ ఉంటాను. మా తల్లిదండ్రుల సమాధులు కూడా అక్కడే ఉన్నవి కాబట్టి జనరల్గా నేను వారి సమాధులను చూడటానికి వెళ్ళినప్పుడు వారి వెనకాలే మిషనరీస్ యొక్క సమాధులు ఉంటాయి. ఆ సమాధులను చూడగానే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎంత త్యాగము, వీరు స్వార్థం అనేటువంటిది పక్కన పెట్టివేసి దేవుని యొక్క సేవలో పరిచారము చేయవలని అనేటువంటి యొక్క ఉద్దేశము చేత తమ యొక్క జీవితములను ఆ బలిపీఠం దగ్గర వారు విడిచిపెట్టినటువంటి వారే ఆయనకు అప్పగించుకొని ఇక్కడికి వచ్చి సేవ చేసి తమెన్నడూ ఎరగనటువంటి ఈ ప్రజల మధ్యన పాతి పెట్టబడినారు. వీరి సమాధులు ఇక్కడ ఉన్నాయని వారి తర్వాత జనరేషన్స్కి తెలుసో లేదో అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ప్రియులారా, మనము చెప్పేటువంటి మాటలకి మనం చేసేటువంటి పనులకి పొంతన లేకుండా ఉన్నట్లయితే మన విశ్వాసం అనేటువంటిది కేవలము వ్యర్థమైనది మనం గ్రహించాల్సి ఉంటుంది. అనేక మార్లు సంఘములలో పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది. అది ఎలా తయారవుతున్నది అంటే, ఏదో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యో ఉంటుంటాయి. ప్రతి సంఘములోనూ కొంత క్రమమును పాటించవలసినటువంటి, కొన్ని ప్రొసీజర్స్ను పాటించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. వాటిని పాటిస్తున్నారా లేదా అనేటువంటిది చూసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ప్రభువు యొక్క నామం అనేటువంటిది మహిమపరచబడుతున్నదా లేదా అనేటువంటి దానికి లీస్ట్ ఇంపార్టెన్స్ అనేటువంటిది, ప్రాముఖ్యత అతి తక్కువ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎన్ని సంఘములలో గ్రూప్స్ అనేటువంటివి ఉంటూ ఉన్నాయి, ఎన్ని సంఘములలో ఐకమత్యం లేనటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నది, ఎన్ని సంఘములలో ప్రార్థన అనేటువంటిది మాయమైపోయిన పరిస్థితి ఉన్నది, ఎన్ని సంఘములలో ప్రాముఖ్యత కొరకు పోట్లాడుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటున్నది. పై పై వాటిని చేసేటువంటి విధంగాను, దేవుడు ఆశించేటువంటి విధంగా జీవించినటువంటి విధంగాను సంఘములు ఈ దినములలో ఏ విధంగా అయిపోతూ ఉన్నవి, ఇది మనం ఏనాడైనా ఆలోచించేటువంటి వారంగా ఉంటున్నామా? సంఘ పెద్దగాని ఉన్నావో, విశ్వాసిగాని ఉన్నావో, నాయకుడిగా ఉన్నావో, అందరికన్నా పైన ఉన్నటువంటి నాయకుడు కానీ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు నీ యొక్క సంఘముని గురించి, నీవు వెళ్ళేటువంటి సంఘముని గురించి ఈ మాటే చెప్తూ ఉండేటువంటి పరిస్థితి అక్కడ దాపురించినట్లయితే, నీవును నేనును ఇదనమందు మేల్కొనవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ యొక్క సార్దీస్ సంఘమునకు చెప్తున్నటువంటి మాట ఈ కఠోరమైనటువంటి మాటే, పేరుకు మాత్రమే నీవు బ్రతికున్నావంతే అంతే తప్ప నీవు మృతుడవే అనేటువంటి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి మాటను దేవుడు చెప్తా ఉన్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని గమనించేటువంటి వాడై ఉన్నాడు. కుటిలముగా ప్రవర్తించేటువంటి వారిని ఆయన అసహించుకునేటువంటి వాడై ఉన్నాడు. ఈ దినములలో కుటిలముగా ప్రవర్తించటం అనేటువంటిది సంఘములోని నాయకులకు సహితము అలవాటైపోయినట్టుగా ఉంటూ ఉన్నది. ఒకరిని ఒక రకంగా చూస్తారు, మరొకరిని మరొక రకంగా చూస్తారు. పేదలకు సంబంధించినటువంటి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని గురించి వాళ్ళ దగ్గర బహుకఠినంగా మాట్లాడుతుంటారు. అయితే పదవిలో ఉన్నటువంటి వారు, నాయకులైనటువంటి వారు, పెద్దలనబడేటువంటి వారు, ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు, డబ్బు గలవారు, ధనికులైనటువంటి వారు వచ్చినట్లయితే వారితో అదే విధమైనటువంటి విషయములను వారికి సైతం చెప్పేటువంటి వారుగా ఉంటారా? ఉండరు. కాబట్టి నీవు నాయకుడు అయినట్లయితే, నీవు దేవుని బిడ్డవైనట్లయితే, నీవు ఒక పొజిషన్లో ఉన్నట్లయితే నీకు అప్పగింపబడినటువంటి పని ఒకటి ఉన్నది. మనము ఆదిమ అపోస్తలులను గమనించినట్లయితే అదేవిధంగా పాత నిబంధన గ్రంథములో దేవుడు తాను ఎంచుకున్నటువంటి యొక్క ప్రవక్తలను మనం గమనించినట్లయితే వారిలో అనేకులు ఎలా ఉండినారంటే, వారికి ఏ మాటైతే ఇవ్వబడినదో ఆ మాటను ఎవరికైతే వారు అందించవలసి ఉండినదో వారి దగ్గరకు నేరుగా వెళ్ళి దేవుడిచ్చినటువంటి మాటను మాత్రమే వారికి మొహం మీద చెప్పినటువంటి వారుగా ఉన్నారు. వారు వారి యొక్క ఆస్తి ఎంత, అంతస్తు ఎంత, మరి ఒకటి వారు గమనించినటువంటి వారుగా, దాన్ని లక్ష్య పెట్టినటువంటి వారుగా వారు ఉండలేరు. అంటే ప్రభువునకు మాత్రమే తాము లెక్కనప్పగించవలసినటువంటి వారమని వారు భయపడినటువంటి వారుగా ఉన్నారు తప్ప, మమ్మను ప్రాణం తీసేయగలిగినటువంటి ఈ యొక్క రాజు మా ముందే ఉన్నాడు, ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పి నరకమున్నది, పరలోకమున్నది, దేవుడు ఎప్పుడో ప్రత్యక్షమై మాకు మేలు చేస్తాడు, మాకు పరిపాలన అనుగ్రహిస్తాడు అని ఎప్పుడో గురించి ఇప్పుడు ఆలోచించటం బుద్ధిహీనతని వారు అనుకోనలేదు. ఈ విధంగా మనం అనుకునేటువంటి వారంగా ఈ దినమందు అయిపోతూ ఉన్నాము. ఆ విధంగా మనము ఉండకూడదు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నువ్వేం చేయవలసి ఉన్నది, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే అయితే ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటిది ఏంటనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసునందుము అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మనం గమనించినట్లయితే ముందు జాగ్రత్త పడు అంటున్నాడు, మారు మనసు పొందు అంటున్నాడు, పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు, సావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు. మొదటిగా జాగ్రత్త పడటం అనేటువంటిది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనము క్రమశిక్షణను కూడా దానికి ప్యారలల్గా అలవరుచుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. క్రమశిక్షణలో లేనటువంటి వారికి ఒక లక్షణం ఏంటంటే, ఈ జాగ్రత్త అనేటువంటిది ఉండదు. వారికి ఏది ఏమైనా కానివ్వు, వారికి ఎలా ఉంటుందంటే ఏదో వర్షం ఒక బిల్డింగ్ మీద పడినట్టుగా ఉంటుంది తప్ప వారి మీద వర్షం పడినట్లుగా వారు ఎన్నడూ ఫీల్ అయ్యేటువంటి వారుగా ఉంటారు. మనము జాగ్రత్త పడవలసి ఉన్నది, ఏం జరుగుతున్నది, ఏం జరగవలసి ఉన్నది, అయితే ఏం జరుగుతున్నది, ఇదంతా కూడాను ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే ముందు జరగనై ఉన్నటువంటి విషయములు ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది కూలంకుషంగా సమగ్రంగా ఆలోచించేటువంటి వారుగా ఉండాలి. మనము చాలాసార్లు వీటిని గురించి ఆలోచించము. చాలామంది ఎలా ఉంటారంటే, అప్పటికప్పుడు వారికి ఉల్లాసమును కలిగించేటువంటి వాటిని వారు పొందాలనేటువంటి ఉద్దేశం చేత తర్వాత ఏమో కానై ఉన్నది, వాటి యొక్క పర్యవసానము ఎలా ఉండనై ఉన్నది, దాని ప్రతిఫలం ఎలా ఉండనై ఉన్నది అనేటువంటి దానిని లక్ష్య పెట్టకుండా తొందరపడుతూ నిర్ణయములు తీసుకొని తొందరపాట్లో అనేకమైనటువంటి పనులు చేయటం వలన, తప్పిదములు చేయటం వలన, రిపీటెడ్గా తప్పిదములు చేయటం వలన, దేవుని యొక్క భయం అనేటువంటి అసలు లోపల లేకుండా ఉండటం వలన, దేవుని భయమే కాదు కనీసం శిక్షించబడతాము, ఈ లోక సంబంధంగా పైనున్నటువంటి వారు మమ్మల్ని చూసినట్లయితే శిక్షిస్తారు అనేటువంటి ఆ భయం కూడా విడిచేసినటువంటి వారుగా ముందుకు పరుగులెత్తేటువంటి విధంగా మనం బ్రతుకున్నట్లయితే ఆరాట పడేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడు మనలను మనము ఏదో ఉల్లాసపరచుకోవాలని ప్రయత్నించేటువంటి వారంగా ఉన్నట్లయితే చిక్కులలోనికి వెళ్ళటం అనేటువంటిది తప్పనిసరిగా జరగనై ఉన్నది. ఆ తర్వాత దేనికి పనికిరానటువంటి వారుగాను సమస్తం కోల్పోయినటువంటి వారుగాను తయారయ్యేటువంటి వారుగా వారు ఉంటుంటారు. చాలా కుటుంబాలలో మీరు వెళ్ళి అడిగినట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటి వాటిలో వారు భార్యాభర్తలిద్దరూ పనిచేసుకుంటూనే ఉంటారు, శాలరీస్ వస్తూ ఉంటాయి, పిల్లలుంటారు, పిల్లల్ని చదివించుకోగలరు, వారి యొక్క బాగోగులు సైతం చూసుకునగలిగినటువంటి వారై ఉంటారు. అయితే వారిని ఎలా ఉన్నారు ఏంటి అని అడిగినట్లయితే చాలా అప్పులు ఉన్నాయండి అని చెప్తారు. ఎందుకు అప్పులు వచ్చినాయి, ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే ఎందువల్ల జరిగినాయి ఈ అప్పులు అనేటువంటివి, దేనికోసం చేయాల్సి వచ్చింది, మీ ఇద్దరు ఉద్యోగస్తులే కదా, మీ ఇద్దరు కూడా వచ్చేటువంటి ఆ యొక్క డబ్బును మీరు మీ అవసరతలన్నీ తీర్చుకోవచ్చు, కొంత కూడబెట్టవచ్చు, మరి అది ఎందుకు జరగట్లేదు అని దాన్ని అనలైజ్ చేసినట్లయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి మనసుకు తోచినదల్లా కొనేయటము, ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది అప్పుడు అలా చేసేయటం, వీటిలో వ్యర్థమైనటువంటివి ఎన్నో ఉండటము, సాంప్రదాయాలకు సంబంధించినటువంటివి ఎన్నో ఉండటము, ఇలాంటివి ఎన్నో చేసేటువంటి వారుగా ఉంటుంటారు. ఇది సరైనటువంటి క్రమశిక్షణ కాదు. అవసరత ఉన్నట్లయితే, తప్పనిసరిగా ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉన్నట్లయితే ఖర్చు చేయటం అనేటువంటిది అదొకటి, అలా కాకుండా ఏదో సాంప్రదాయము అంటే ఇప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఇంటికి వచ్చిన వాళ్ళకి చీర జాకెట్ పెట్టి పంపాలండి అనేటువంటిది ఒక సాంప్రదాయము, లేకపోయినట్లయితే ఎక్కడో ఏదో జరుగుతున్నదంటే ఇక్కడ నుండి ఎక్కడో ఢిల్లీ దాకాను చండీగర్ దాకాను అనవసరంగా ప్రయాణం పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళి హోటల్లో ఉండి ఏదో చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇక్కడ వరకు మళ్ళీ తిరిగి రావటం, ఇవన్నీ దోబ్రా ఖర్చులే. ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది జీతాలు తెచ్చుకుంటున్నప్పటికీ వారి యొక్క జీవితాల్లో సంతోష సమాధానాలు లేకుండా ఎప్పుడూ అప్పుల బాధతో బాధపడుతూనే ఉంటూ ఉండేవాళ్ళు. నేను ఒక సువార్థకుని కుమారునిగా పెరిగినటువంటి వాడును, సువార్థకుని కుమారునిగా నేను కుటుంబాలని ఎరిగినటువంటి వాడను, ఆ కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను గమనించినటువంటి వాడను. క్రమశిక్షణ అనేటువంటిది లేనప్పుడు అప్పులలోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా మనము, అప్పులే కాదు దేనిలోకైనా మనం వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాము. శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటిల్లో ఫలభరితంగా ఉండలేము, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో సహితము మనము క్రమశిక్షణ లేకపోయినట్లయితే ఫలభరితంగా ఉండేటువంటి వారంగా ఉండము. కాబట్టి మనము మొట్టమొదటిగా జాగ్రత్త పడవలసి ఉన్నది, ఆలోచించవలసి ఉన్నది, ఏమి చేయవలసి ఉన్నదో అది చేసేటువంటి వారంగా, ఎప్పుడు చేయవలను అది ఎప్పుడు చేసేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. లోకములో ఇలాంటి వారిని పిచ్చివాళ్ళ కింద ఎంచేటువంటి పరిస్థితి ఈ దినాల్లో చాలా ఉంటున్నది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేటువంటి వారిని చూసి అందరూ నవ్వేటువంటి వారుగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేటువంటి వాడు ఎందుకు ప్రతిదానికి బ్రేక్ వేస్తాడు, ఏదో ఒకటి చెప్తా ఉంటాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనలోనే విధానంలోనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు తప్ప, పెద్దవాడు ఉండటం అనేటువంటిది ప్రార్థనాపరుడు, ప్రార్థనాపూర్వకంగా కొంచెం పెద్ద వయసులో కూడా పెద్దవాడు అయినట్లయితే వాడు చెప్పేటువంటి మాటలు వినటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో నేను యవనస్తునిగా ఎప్పుడు ఆలోచించేటువంటి వాడిని కాదు. కానీ నేను వాళ్ళ మాటలను పక్కన పెట్టేసి నా ఇష్టానుసారంగా చేసుకుంటూ ప్రారంభించిన తర్వాత దెబ్బలు తినటం మొదలు పెట్టినప్పుడు అప్పుడు కూడాను ఏదో ఇలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతున్నది అంతేగాని వాళ్ళు చెప్పేది మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయంలోనే ముందుకు వెళుతూ ఉండేవాడిని. అయితే ఈ దినమందు నేను గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటంటే వారి మాటలను నేను ఆ దినమందు విని ఉన్నట్లయితే ఈ దినమందు పరిస్థితి మరింత మెరుగుగా ఉండేది అనేటువంటి ఆలోచన నేను ఇప్పుడు కలిగి ఉంటూ ఉంటాను. రెండవది మారు మనసు నందుము అని చెప్తున్నాడు. మారు మనసు అనగానే మొట్టమొదటిగా మనకు అందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి విషయం ఏమిటంటే దేవుని యుద్ధకు నీవు వచ్చి నీ యొక్క జీవితమును సమర్పించుకునేటువంటి ఆ మొట్టమొదటి ఆ ఇంటరాక్షన్ అనేటువంటిది, ఆ మొట్టమొదటి గడియ అనేటువంటిది నీకు నాకు అందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి విషయమై ఉన్నది. అయితే మారు మనసు అనేటువంటిది అది కంటిన్యూల్గా జరగవలసినటువంటి విషయమై ఉన్నది. అది ఏదో ఒక సమయమునకు ఒక గడియకు సంబంధించినటువంటిది కాదు. నువ్వు విశ్వాసి అయినట్లయితే అది నీలో కంటిన్యూల్గా జరగవలసినటువంటిది అయి ఉంటుంటుంది. మనం మానవ మాత్రులమై ఉన్నాము, మనం తప్పును చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే తప్పును చేస్తున్నామో దానిని గ్రహించుకుని పశ్చాత్తాపపడి దాని విషయమై దేవుని క్షమాపణ కోరి మన శక్తి మేరకు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ దానిని మరలా చేయకుండగా జాగ్రత్త పడేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. ఈ విధంగా మనము మారు మనసు దినదినము మనలను పరీక్షించుకునేటువంటి వారంగా ఉండాలి. కొంతమందికి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆ ఫస్ట్ ఎన్కౌంటర్ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి వారు ప్రభు యొద్ద తమ యొక్క జీవితములను సమర్పించుకునేటువంటి ఆ యొక్క గడియ మొట్టమొదటి ఆ ఎన్కౌంటర్ తప్ప ఆ తర్వాత జీవితంలో వారు క్రమశిక్షణతో వెలిగేటువంటి వారుగాను తమ యొక్క ఆత్మీయ స్థితిని గురించి జాగ్రత్త పడేటువంటి వారుగా వారు ఉండరు. దీనివల్ల ఏం జరుగుతుందంటే నీ యొక్క బ్రతుకును చూచి ఎవరు ఏం మాట్లాడరు, కానీ అందరు గమనిస్తూ ఉంటారు. అయితే వారిలో అనేక మంది నిన్ను గురించి అభ్యంతర పడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితి ఎప్పుడు రానివ్వకూడదు. ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా మన యొక్క ముఖ్య ఉద్దేశము మన ముఖ్య ధ్యేయము ఏమై ఉండవలసి ఉన్నదంటే దేవుని నామమును మహిమపరిచేటువంటి విధంగా మనము మన బ్రతుకులో ఉండవలసి ఉన్నది అనేటువంటిది మనము ప్రధానాంశంగా గుర్తుంచుకునవలసి ఉన్నది. మారు మనసు నందుము పూర్వస్థితి జ్ఞాపకము చేసుకునుము అని చెప్తున్నాడు. చాలా మంది పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండరు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవా నేను ఒకప్పుడు ఏ విధంగా ఉంటూ ఉండేవాడిని, నెమ్మదలేనటువంటి వాడిని గాను, నా యొక్క జీవితంలో ఏ విధమైన సమాధానము లేనటువంటి వాడిని గాను ఉన్నాను, నిద్ర లేనటువంటి రాత్రులు నేను గడిపినటువంటి వాడిగా ఉన్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రేపటి వరకు ఉంటానండి డాక్టర్ గారు అని ఆయనతో పలికినటువంటి వాడను, దేవా నువ్వు ఈ దినం వరకు నన్ను కాచి కాపాడినావు, సజీవుల లెక్కలో ఉంచినావు, ఎంతో మంది ఈ దినమును చూడాలనుకున్నారు చూడలేకపోయారు, నీవు నన్ను కరుణించినావు, నాకింత ఆయుష్నిచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, అన్నీ ఇచ్చినావు, రాత్రి సమయములలో ఉండేటువంటి భయమును నుండి నన్ను విడిపించినావు, నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళన నుండి నన్ను తప్పించావు, నాకు అన్ని విధములా సహాయం చేశావు, దేవుని నమ్మినటువంటి బిడ్డలను నాకు అనుగ్రహించి వారి ద్వారా సూచనలను సలహాలను పొందేటువంటి భాగ్యము దయచేసావు, ప్రార్థనా పరులైనటువంటి వారు ఉన్నటువంటి సంఘమును నాకు అనుగ్రహించావు, ఇలాంటివి వారు జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండరు. ఇంకొంతకాలము వీటిని బహు శ్రేష్టమైనవిగాను వారి జీవితంలో జరిగిన ఉన్నతమైన అంశములుగాను వారు ఒకప్పుడు వాటిని భావించినప్పటికీ ఈ దినమందు ఈ మధ్యలో ఏదో ఒక చిన్న న్యూయన్స్ అనేటువంటిది నీ సహోదరునితో నీకున్నటువంటి భేదాభిప్రాయము, లేకపోతే నిన్ను పక్కన పెట్టేస్తున్నారనేటువంటి అభిప్రాయము, నీకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత నీకు ఇవ్వట్లేదనేటువంటి అభిప్రాయము, ఇలాంటి వాటి వలన దేవుని నుండి తొలగిపోయేటువంటి వారుగా చాలా మంది ఉంటూ ఉన్నారు. ఇలాంటి వారిని నేను చాలా మందిని చూచాను. ఒకప్పుడు చాలా ఎంతూజియాస్టిక్ గా వచ్చి గుడి యొక్క పరిచర్యలో పాల్పొందుతూ ఉండేవాళ్ళు, వారికి అప్పగింపబడినటువంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు, అన్ని విధములుగా వారు ముందు ఉన్నట్లుగా ఉంటూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో వారు చప్పబడిపోయినటువంటి వారుగా ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఆశ ఆసక్తి అనేటువంటిది రకరకాల కారణాలు, ఒకరికి ఒక రకమైనటువంటిది అయితే ఇంకొకరికి ఇంకో రకమైనటువంటిది, ఏ కారణం చేతనైనా కానీ దేవుని నుండి దూరం అయిపోయేటువంటి పరిస్థితి. అది ఏదో ఇక్కడ గుడిలో ఉన్నటువంటి పరిచర్య నుండి కొంచెం ఏదో దూరం అది వేరే విషయం, అది కాదు నేను అనేటువంటిది. నేను అంటున్నటువంటిది ఏంటంటే దేవుని నుండి సహితము దూరం అయిపోవటం అనేటువంటిది, దాని నుండి దూరం అయిపోయేటువంటి వాళ్ళంగా మనం ఎన్నడూ ఉండకూడదు. మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు, వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. ఈ రోజు నీ అంతటి వాళ్ళు లేడని చెప్తారు, రేపు వచ్చేటప్పటికల్లా నీ నుండి కొంత దూరంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మాటల్ని మనం పట్టించుకునేటువంటి వారంగా ఉండకూడదు. కానీ దేవుడు మనల్ని అని గురించి ఏం చెప్తున్నాడు అనేటువంటి దాని విషయమై మనము ధ్యానించేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. పూర్వస్థితిని జ్ఞాపకము చేసుకుని మన బ్రతుకులను ఈ దినమందు చక్కబెట్టుకునేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. చివరిగా చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఓవరాల్గా ఉన్నటువంటి యొక్క పరిస్థితి సార్ది సంఘములో పేరుకు మాత్రమే బ్రతుకున్నావు కానీ నువ్వు చచ్చినటువంటి వాడివి అని చెప్పాడు కదా మొదట్లోనే. ఆ విధంగా ఇంకా కొంతమంది విశ్వాసులు ఇక విశ్వాసంలో చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారనమాట. ఇక ఆల్మోస్ట్ చచ్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసారు. వారిని బలపరచం చేస్తున్నాడు. వారిని ఎప్పుడు మనం బలపరచగలుగుతాము? మనము ముందు ప్రాణం పోసుకోవలసి ఉంటుంది. మీరు విమానాల్లో ప్రయాణించినట్లయితే అక్కడ ఆక్సిజన్ లెవెల్ కనుక తగ్గినట్లయితే అక్కడ ముందున్నటువంటి యొక్క మాస్క్ ఆటోమేటిక్గా క్రింద డ్రాప్ అయి పడుతూ ఉంటాయి. వాటిని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ మాస్క్ మీరు పక్క వాళ్ళకి సహాయం చేసే ముందు మీ మాస్క్ మీరు పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకని అలా చెప్తారంటే, ముందు నువ్వు బ్రతికినటువంటి వాడు ఏవైతే ఇంకోటి బ్రతికించేటువంటి వాడుగా ఉండగలవు. వాళ్ళని వెళ్ళి బ్రతికించేటువంటి వాడుగా ఉంటూ నిన్ను గురించి నీవు జాగ్రత్త తీసుకోపోయినట్లయితే నీవే చచ్చిపోయేటువంటి వాడుగా, నీకే ఆక్సిజన్ అందుగా మా చచ్చిపోయేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, చావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచాలంటే నీవు ముందు చావకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని బలపరచాలంటే ముందు నీవు బలపడవలసి ఉన్నది. ఈ రెండు విషయములను మనం చేసినప్పుడు మాత్రమే మిగిలిన వాటిని బలపరచగలిగినటువంటి స్థితిలో ఉంటాము. మరి ఆ రకమైనటువంటి పరిస్థితికి మనము వచ్చేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా? అది మనము గమనించుకోవలసి ఉన్నది. తర్వాత ఏం చెప్తున్నాడంటే, నీవు గనుక ఒకవేళ ఈ విధంగా చేయకపోయినట్లయితే, అంటే జాగ్రత్త పడకపోయినట్లయితే, మారు మనసు పొందకపోయినట్లయితే, నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకునకుండగా చావనై ఉన్నటువంటి వాటిని, మిగిలినటువంటి వాటిని బలపరచకుండా వాటిని నిర్లక్ష్య పెట్టేటువంటి వాడు కానీ ఉన్నట్లయితే నీకు ఏమి సంభవింపనై ఉన్నది అనేటువంటి తర్వాత చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడంటే, నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే చాలా కాలం గడిచిందిలే, ఇప్పటి వరకు రానటువంటిది ఇక ముందు వచ్చిందా అనేటువంటి రీతిలో గనక నువ్వు ఉన్నట్లయితే, ఆ విధంగా నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. వచ్చిన తర్వాత ఇక మరలానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అప్పటికి ఏ పరిస్థితి అయితే ఉన్నదో ఆ పరిస్థితిని బట్టి నీకు న్యాయ తీర్పు తీర్చబడుతూ ఉన్నది అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది అనేక మార్లు దేవుడు తన బిడ్డల ద్వారా హెచ్చరించాడు, తనకు తానుగా తన కుమారుని ద్వారా తెలియజేశాడు, అదే విధంగా మరిన్నిసార్లు ఇంకను తెలియజేస్తూ ఉన్నాడు తన బిడ్డల ద్వారా. అయితే నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారు ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారిలో రెండు రకాలు ఉన్నారు. దేవుడు అంటే ఎప్పుడూ లక్ష్య పెట్టినటువంటి వారు కొందరైతే, దేవుడంటే కొంతకాలం భయపడి ఆ తర్వాత భయాన్ని వదిలేసినటువంటి వారు మరి కొంతమంది. నీవు ఏ కేటగిరీలో ఉన్నావు? నీవు దేవునికి కొంతకాలం భయపడినటువంటి వాడుగా ఉన్నావా? అయితే నీ పూర్వపు పరిస్థితిని, నీ పూర్వపు ప్రేమను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో నీవు పశ్చాత్తాపడవలసి ఉన్నది. ఇక్కడ మొదట్లో మనం చూసినప్పుడు రెండు గ్రూపుల్ని అడ్రస్ చేస్తున్నాడని చెప్పాం. మొట్టమొదటిది అంటే ఓవరాల్ సిట్యుయేషన్ అనేటువంటిది, సంఘం యొక్క మొత్తము పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే, ఆ సంఘములోనే దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, విధేయులవుతూ జీవించేటువంటి కొందరు ఉన్నారు. వారికి ఏమని చెప్తున్నాడో అని మనం చూసినట్లయితే నాలుగో వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దెస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించేదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లోని యొద్ద ఉన్నారు. వస్త్రములను అపవిత్రపరచుకొనుట అంటే ఇక్కడ ఇదేంటంటే సాదృశ్యంగా చెప్పబడినది, దేవుడు మనం ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన నీతి వస్త్రమును మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉంటాడు. ఆ నీతి వస్త్రమును మనము అపవిత్రపరచుకొనకుండగా నీతిగానే దాన్ని ఉంచుకుంటూ మనము మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అయితే చాలామంది దాన్ని అపవిత్రపరచుకోవటం అనేటువంటిది, దాన్ని కడుక్కోకుండా ఉండటం అనేటువంటిది, దాన్ని ఉతకకుండా ఉండటం అనేటువంటిది ఇలాంటివి చాలామంది యొక్క జీవితాల్లో జరుగుతుంటాయి. అయితే ఇక్కడ నీతి వస్త్రాన్ని అపవిత్రపరచుకొనటువంటి కొందరున్నారు. ఓవరాల్ నీ పరిస్థితి చచ్చిపోయినట్టుగానే ఉన్నది, కానీ కొంతమంది ఉన్నారు అందరు అలాంటి వారిని నేను చెప్పట్లేదు. సంఘంలో ఉన్నటువంటి వారు కొందరున్నారు, వారు తమ వస్త్రములను నీతి వస్త్రములను అపవిత్రపరచుకోలేదు. వారిని నేను మర్చిపోలేదు. అందరితో కలిపేసి వారిని కూడా నేను శిక్షించబోవటం లేదు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించనై ఉన్నారు. దేవునితోనే సంచరించేటువంటి వారుగా వారు ఉండనై ఉన్నారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జయించువాడు అనే మాట ఇక్కడ వాడాడు. జయించుట అంటే అది ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను, ఈ లోక సంబంధమైనటువంటి పరీక్షలను, ఈ లోక సంబంధమైనటువంటి సాతాను పెట్టేటువంటి ప్రతి విధమైన శోధనను మనము జయించేటువంటి వారంగా లోకంలో ఉండాలి. చాలామంది అన్నిటికీ లోబడిపోయి ఆ ఇవన్నీ ఎక్కడ జయిస్తామండి అనేటువంటి వారుగా ఉంటారు. వాటిని కనీసం ఎదిరించాలి ఒక విశ్వాసిగా. మన యొక్క పరిస్థితి విశ్వాసులంగా భిన్నంగా ఈ లోక సంబంధమైనటువంటి వారికి భిన్నంగా ఉండవాలి అనేటువంటి యొక్క విచక్షణ కూడా విశ్వాసులలో నుండి పోయేటువంటిదిగా ఉంటున్నది. లోకం పోయేటువంటి మార్గంలో మనం కూడా పోవాలండి అని చెప్పేటువంటి వారుగా తయారైపోతూ ఉన్నారు. అయితే దేవుడు మనకి ఒక జయించేటువంటి బాధ్యతను అప్పగించాడు. అది మనంతటి మనం చేయలేము, మనంతటి మనకి అయ్యేటువంటిది కాదు. కానీ మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునితో కలిసి ఆయన కృప కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు మనకు జయించేటువంటి శక్తిని బలమును ఆయన అనుగ్రహిస్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇరుకులను, కొన్ని ఇబ్బందులను, కొన్ని కష్టములను, కొన్ని నష్టములను మనము ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆది మాపోస్తులలో అయినటువంటి వారందరూ కూడాను మొదటిగా సంఘం అనేటువంటిది ప్రారంభమైనటువంటి సమయం నుండి ఇప్పటి వరకును ప్రతి ఒక్క విశ్వాసికి ఇది సంభవించేటువంటిదిగానే ఉంటుంది. కొందరికి బాగా ఎక్కువగా ఉంటుంది, కొందరికి కొంత తక్కువగా ఉండేటువంటిదిగా ఉంటుంది. అయితే నువ్వు విశ్వాసి అయినట్లయితే తప్పనిసరిగా పరీక్షలను ఎదుర్కొనవలసి ఉన్నది. లోకమునకు ఎదురాడి నిలబడవలసినటువంటి అంశములు ఉంటూ ఉంటాయి. దేవుని నిమిత్తమై నేను దేవుని వాడని చెప్పుకునవలసినటువంటి పరిస్థితులు నీకు ఆసనమవుతుంటాయి. ఆ సమయంలో మనము నిలిచినటువంటి వారంగా, జయించినటువంటి వారంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే తెల్లని వస్త్రములను మనము ధరించుకునగలము. దేవుడి జీవ గ్రంథంలో నుండి మన పేర్లను ఏమాత్రమును తుడుపు పెట్టక, అంటే ఇట్లాంటి వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి, ఆ పేర్లను దేవుడు ఏమాత్రము తుడిచివేయకుండగా తండ్రి ఎదుట, తన దూతల ఎదుట వారిని ఒప్పుకునేటువంటి వాడుగా, వీరు నా వారు, నా కొరకు శ్రమించినటువంటి వారు, నా కొరకు ప్రయాసపడినటువంటి వారు, లోకమును ఎదిరించి నిలిచినటువంటి వారు అని దేవుడు తాను తన దూతలతో సహా రానై ఉన్నప్పుడు ఆ సమయంలో ఒప్పుకొననై ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? సారథి సంఘం అనేటువంటిది అది భయంకరమైన సంఘంగానే ఉన్నది. పేరుకు మాత్రమే బ్రతికినటువంటిదిగాను, అసలైన పరిస్థితి చనిపోయినటువంటిదిగాను దాని పరిస్థితి ఉన్నది. కానీ ఆ సంఘములో సహితము దేవుని కొరకు నిలిచేటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారికి ఇవ్వనై ఉన్నటువంటి బహుమానములు దేవుడు ఏమేమి ఇవ్వనై ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. మన పరిస్థితి ఎలా ఉన్నది? ఈ దినమందు మనల్ని మనము పరీక్షించుకునవలసి ఉన్నది. సంఘములో పరిస్థితి అనేటువంటిది ఎలా ఉన్నప్పటికీ నీవు దేవునికి బయటపడేటువంటి వాడవైనట్లయితే, దేవునికి లోబడేటువంటి వాడవైనట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు సాగేటువంటి వాడవైనట్లయితే నిన్ను దేవుడు మర్చిపోయేటువంటి వాడుగా ఉండడు. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడవైన తండ్రి, ఈ దినమందు సార్థి సంగములకు రాయబడినటువంటి విషయముల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మీ పాదములకు వందనములు. మేము ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిలో నిలిచి నీకు భయపడచ్చు. మేము దినదినము మారు మనసు నొందవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయమును ఎన్నడూ మర్చిపోయేటువంటి వారంగా కాక, మా హృదయములను తరచూ పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మీ యొక్క వాక్య వెలుగులో వాటిని సరిదిద్దుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వలన మేము ఈడ్చబడి ఈ లోకంలోనికి కొనిపోబడేటువంటి వారంగా ఉండనివ్వద్దని బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి. దేవా, మా యొక్క జీవితములలో క్రమశిక్షణ దయచేయండి. మా హృదయంలో నిబ్బరమైన మనసును దయచేయండి. మీకు భయపడేటువంటి వారంగాను, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మీకు లోబడేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి.